ఛాందస ఆచారాల చెటు రోగానికి బాబా చేదుమందు. కాశీనాథ్ భవిష్యత్ జీవితం గూర్చి, ఆధ్యాత్మిక స్థితిని గూర్చి బాబా తమ తీర్పును నిర్ద్వంద్వంగా ప్రకటించినా కాశీనాథ్ జీవన పందాలో మాత్రం పెద్ద మార్పేమీ కనిపించలేదు. అయితే ఆ తరువాత భోజనం చేయడానికి, అప్పుడప్పుడు ఆరతిలో పాల్గొనేందుకు తప్ప సామాన్యంగా బయట ఎవరితోనూ కలిసేవాడు కాదు. అమరావతి వాస్తవ్యుడైన శ్రీ జిఎస్ కపార్దే ప్రఖ్యాత న్యాయవాది, ప్రముఖ రాజకీయ నాయకుడు. కాశీనాథ్ పూర్వం అమరావతిలో స్థిరపడి వైద్య వృత్తి చేపట్టడానికి శ్రీ కపార్దే ఎంతో సహాయం చేశాడు. శ్రీ కపార్దే 1912 జనవరి నుండి మార్చి వరకు బాబాను సేవిస్తూ షిరిడీలో ఉన్నాడు. మంచి పండితుడైన శ్రీ కపార్దే తాను షిరిడీలో ఉన్నన్ని నాళ్ళు గొప్ప వేదాంత గ్రంథాలైన పరమామృతమును, పంచదశిని చదివి అప్పుడు షిరిడీలో ఉన్న కొందరు సాయి భక్తులకు వివరించేవారు. శ్రీ కపార్దే చేసే ఆ సత్సంగాలకు మాత్రం కాశీనాథ్ శ్రద్ధగా హాజరయ్యేవాడు. తక్కిన సమయాన్ని స్నాన జప అనుష్ఠానాలలోనూ, భగవద్గీత, విష్ణు సహస్రనామాల పఠనాలలోనూ గడిపేవాడు. అప్పుడప్పుడు రామగీత, ఆధ్యాత్మిక రామాయణం పారాయణ చేసేవాడు. అలా సుమారు 10 నెలలు గడిచాయి. ఒకనాడు హఠాత్తుగా తన భార్యకు చాలా ప్రమాదంగా జబ్బు చేసిందని, వెంటనే బయలుదేరి రమ్మని కాశీనాథ్కు ఇంటి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. కాశీనాథ్కు తన భార్య అంటే ఎంతో మక్కువ, మమకారం. తాను చేసుకున్న 3 వివాహాలలోనూ ఈ 3వ భార్యతోనే కాశీనాథ్ ఎక్కువ కాలం సుఖమయ సంసార జీవితం గడిపాడు. బాబా తనను షిరిడీలో 4 సంవత్సరాలుండమని ఆదేశించిన తరువాత కొద్ది రోజులకు తాను షిరిడీ వదలడానికి వీలు లేకపోతే తన భార్యనైనా షిరిడీ పిలిపించుకునేందుకు అనుమతించమని శ్యామ ద్వారా బాబాను అడిగించాడు. బాబా ఆ కోరిక విని నర్మగర్భంగా చిరునవ్వు నవ్వి, ఆమె తప్పక ఇక్కడికి వస్తుందిలే అన్నారు. ఆమెను షిరిడీ పిలిపించడానికి బాబా అనుమతించారని ఆనందిస్తూ, బాబా అయితే ఆమెను వెంటనే ఇక్కడికి రమ్మని ఉత్తరం రాయమంటారా అని ఆత్రంగా అడిగాడు. వద్దని నిక్కచ్చిగా జవాబిచ్చారు బాబా. ఇది జరిగి కొన్ని మాసాలు గడిచి గడవక ముందే ఇప్పుడు ఈ ఉత్తరం ఆ ఉత్తరం తీసుకుని బాబా వద్దకు వెళ్ళి తన భార్యను చూడడానికి, దూలియా వెళ్ళడానికి అనుమతించమని ప్రార్థించాడు. బాబా అంగీకరించలేదు. ఆ తరువాత 1 వారం రోజులకు తన భార్య మరణించిందనే వార్త తెలిసింది. ఆ వార్త విన్న కాశీనాథ్ దుఃఖానికి అంతులేదు. తన భార్యే గతించాక ఇక తనకు ఖండోబాదేవుని అనుగ్రహం వస్తే ఎంత, రాకుంటే ఎంత అని బాబా వద్ద బావురమన్నాడు. అప్పటికైనా తన మీద దయతో తనను ఇంటికి పంపమని బ్రతిమాలాడు. బాబా అతన్ని ఓదారుస్తూ, ఆమె ఎక్కడికెళ్ళింది, ఇక్కడికే చేరింది, అంటే తన వద్దకే, ఆమెకు ఉత్తమగతులు ప్రాప్తించాయి అని అన్నారు. కానీ బాబా మాటలకు కాశీనాథ్ ఊరడెళ్ళలేదు. దుఃఖభారంతో తన బసకు వెనుదిరిగిపోయి మళ్ళీ బాబా దగ్గరకొచ్చి 10 రూపాయలు దక్షిణ సమర్పించి, బాబా ఈ దక్షిణ స్వీకరించి నా భార్యకు సద్గతిని అనుగ్రహించండి అని వేడుకున్నాడు. బాబా ఆ దక్షిణ స్వీకరించడానికి నిరాకరించి, నేను అనుగ్రహించేదేదో ఇంతకు మునిపే అనుగ్రహించాను, ఇప్పుడు క్రొత్తగా అనుగ్రహించేదేముంది అంటూ ఆ డబ్బు కాశీనాథ్కు తిరిగిచ్చేశారు. అప్పటికీ ఊరడిల్లని కాశీనాథ్తో బాబా మళ్ళీ ఇలా అన్నారు, నీ పూర్తి బాధ్యత నాది, విఠోబా ఆలయానికి వెళ్ళి ఊరక కూర్చో, ఇంత క్రితం నేను చెప్పినట్లు నడుచుకో, తర్వాత శ్యామా వచ్చి నిన్ను బయటకు లాక్కొస్తాడు, అప్పుడు నేను నిన్ను బహిర్గతం చేసి కూర్చోబెడతాను, ఇక ఇతర ఆలోచనలన్నీ కట్టిపెట్టు అన్నారు. మళ్ళీ ఒక్క క్షణం ఆగి తన గుండె మీద చేయి పెట్టి చూపుతూ, ఈ ప్రపంచమంతా ఒక ఎత్తు, నీ ఒక్కడివే ఒక ఎత్తు, నీవు చేసుకున్న పుణ్యం అలాంటిది అని అన్నారు. కాశీనాథును గమ్మున ఊరికే కూర్చోమని ఆదేశించిన బాబా తాము మాత్రం ఊరక ఉండలేదు. వివిధ సంఘటనల ద్వారానూ, అదృశ్యంగానూ కాశీనాథును సంస్కరించి తమకు కాశీనాథ్కు మధ్య కాశీనాథ్ కట్టుకున్న అహంకారమనే గోడను నిలమట్టం చేసేందుకు నడుం బిగించారు. మనలో బలంగా మిగిలి ఉన్న బూజు పట్టిన సాంప్రదాయ వాసనలు, ఛాందస భావాలు మన ఆధ్యాత్మిక సాధనకు, ఆత్మోన్నతికి ప్రధాన అవరోధాలు. కాశీనాథ్ విషయంలో కూడా బాబా మొదటి వేసిన గొడ్డలివేటు కాశీనాథ్ ఛాందస భావాల మీదే. తాను సద్బ్రాహ్మణుడని, బాబా ముసల్మానని, మొదట బాబాను దర్శించడానికే ఇష్టపడని కాశీనాథ్ చివరకు ఆ ముసల్మాను సద్గురువుని ఆశ్రయించవలసి వచ్చింది. చిన్ననాటి నుండి కాశీనాథ్ మనస్సుకు పట్టిన ఛాందస సాంప్రదాయమని బూజు తెరలలో నుండి చూస్తే బాబా ఒక మ్లేచ్చుడు. అయినా ఒక మ్లేచ్చుణ్ణి సద్గురువుగా గ్రహించి శరణు పొందవలసి రావడంలోనే కాశీనాథ్ మనస్సుకు పట్టిన బూజు చాలా వరకు వదిలింది. ఇక మిగిలింది కూడా వదలాలి. బాబా రోజూ చిలుం పీల్చేవారు. తాము పీల్చి ఆ చిలుంగొట్టాన్ని ఆ సమయంలో తమ ప్రక్కనే కూర్చున్న భక్తునికి అందించేవాడు. ఆ భక్తుడు పీల్చిన తరువాత తన ప్రక్కనున్న భక్తునికి అందించేవాడు. అలా చిలుం అందరూ పీల్చాక మళ్లీ బాబా చేతికొచ్చేది. మళ్లీ అదే వరుస. కాశీనాథ్ షిరిడీ వచ్చిన తొలి రోజులలో ఒకసారి మసీదులో బాబాతో కూర్చున్నాడు. కాశీనాథ్కు బాబా చిలుంగొట్టం అందించి పీల్చమన్నారు. నిప్పులు కడిగే ఆచార వ్యవహారాల మధ్య పెరిగిన కాశీనాథ్ దృష్టిలో పొగ త్రాగడమంటేనే మహాపాపం. అదీకాక నానా జాతి మత కులాలకు చెందిన వాళ్ళు ఎంగిలి చేసిన ఆ చిలుంగొట్టంతో పొగ పీల్చడమంటే ప్రాణాంతకమైన పని. పొగ పీల్చలేనని కాశీనాథ్ ఎంత తప్పుకో చూచినా బాబా ఒప్పుకోలేదు. కాశీనాథ్కు చిలుం పీల్చక తప్పలేదు. సమర్థ సద్గురుని హస్తస్పర్శ పొందిన ఆ చిలుం పొగ యజ్ఞధూమం కంటే కూడా పరమపావనమైనదనే విషయం ఆనాడు కాశీనాథ్ గ్రహించలేదు. కాశీనాథనే ఏమిటి, ఛాందస ఆచారాలనే దీర్ఘ రోగగ్రస్తులైన వారెవ్వరూ గ్రహించలేరు. కాశీనాథ్ చిలుం పీల్చడం అవగానే బాబా అతనితో, నీ ఉండే గుడికి ఎవరైనా వస్తుంటారా అని అడిగారు. లేదు బాబా, సామాన్యంగా ఎవరూ అక్కడికి రారు అని జవాబిచ్చాడు కాశీనాథ్. ఎవరూ రాకపోతే పోయిందిలే, నేను వస్తుంటాను. అయితే నేనొకవేళ అక్కడికి వస్తే నువ్వు నన్ను గుర్తుపట్టి నాకు చిలుం తయారు చేసిస్తావా అని అడిగారు బాబా. బాబా చిలుం అని దేన్ని ఉద్దేశించి అన్నారో అర్థం కాని కాశీనాథ్, బాబా మీరేమంటున్నారో నాకు బోధపడడం లేదు, నేను మీకోసం చిలుం ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చేది అని అడిగాడు. బాబా చిరునవ్వు నవ్వుతూ, సరిసరి దానికేంలే అన్నారు. అయినా ఎప్పుడూ ఎక్కడికీ రాని బాబా తన బసకు రావడమేమిటి, వస్తే నన్ను గుర్తుపడతావా అని అడుగుతారేమిటి. బాబా రావాలే కాని ఆయన్ను తాను గుర్తుపట్టకపోవడమేమిటని తికమకపడ్డాడు కాశీనాథ్.